శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిచే నిర్వహింపబడుతున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వ్యవసాయ కళాశాల జగిత్యాల విద్యార్థిని విద్యార్థులచే రూపొందించబడిన భూసార పరీక్ష అనే నాటికను విందాం. జానకి, వనజ ఎంతో కాలంగా స్నేహితురాళ్ళు. ఒకరోజు జానకి తన భర్త రామయ్యతో పాటు పొలానికి వెళ్తుంది. అలా వెళుతుండగా తన ఇంటి అరుగుపై దిగులుగా కూర్చున్న వనజను చూసి, ఏమండి మీరు పొలానికి వెళ్ళండి, నేను వనజను పలకరించి వస్తాను అని చెప్పి ఇలా అంటుంది.
ఏంటి వనజ అంత దిగాలుగా కూర్చున్నావు?
ఏం చేయాలి జానకి, నా పంట గురించి ఆలోచించుకుంటూ ఈ విధంగా కూర్చుండిపోయా.
అసలేమైంది నీ పంటకి?
ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా దిగుబడి మాత్రం పెరగలేదు. ఇంకా అవి కొంచెం ఎక్కువగానే వేశాను కానీ తక్కువ మాత్రం వేయలేదు.
అవును వనజ, మా పంట పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నట్లు నాకు గుర్తొచ్చింది, మన సీతయ్య కూతురు లక్ష్మి ఉంది కదా.
ఆ అవును, లక్ష్మీనే. అయితే
తను మన జగిత్యాల వ్యవసాయ కళాశాలలో చదువుతుంది కదా, తనకేమైనా మన పంటల గురించి తెలుసుంటుందేమో, పోయి అడుగుదాం కదా.
ఆ సరే పోదాం.
పిన్ని బాగున్నారా?
ఏం మంచిగుండడం బిడ్డా.
అట్లెందుకంటున్నావు పిన్ని?
ఈ పంటల గురించి తలుచుకుంటే ముద్ద దిగడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గరకొచ్చాను లక్ష్మి.
ఎందుకు పిన్ని?
ఏం లేదే లక్ష్మి, మన పంటల పరిస్థితి ఏం బాలేదు.
ఏమైంది పిన్ని?
ఎంత ఎరువులు వాడినా దిగుబడి మాత్రం రాలేదు.
అయ్యో పిన్ని, మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడకూడదు తెలుసా?
అవునా బిడ్డా, అట్లా వాడితే ఏమైతది?
ఏమైతదంటావేంటి పిన్ని? అలా మోతాదుకు మించి వాడితే తర్వాత తరాలకు భూమి పనికి రాకుండా పోతుంది. కొన్ని సంవత్సరాలకు భూసారం తగ్గిపోతుంది. పిన్ని, ఓసారి భూసార పరీక్ష చేయించకపోయారా?
భూసార పరీక్షనా? అంటే ఏంది?
ఏం లేదు పిన్ని, మన నేలలో పొటాష్, భాస్వరము, నత్రజని వంటి పోషక లవణాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడమే.
దానివల్ల ఉపయోగం ఏంది బిడ్డా?
రైతులందరూ తమ భూమిలో ఏ పోషక లవణం ఎంత ఉందో తెలుసుకోకుండానే పంటలు వేస్తారు. దానివల్ల దిగుబడి తక్కువగా వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ భూసార పరీక్ష చేస్తే ఏ ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వేయాలో తెలుస్తుంది.
భూసార పరీక్ష ఎట్లా చేస్తారు లక్ష్మి? దానికి మనమేం చేయాలి?
ముందుగా మనం ఏ భూమిలో సాగు చేస్తామో ఆ భూమి మట్టి నమూనాలు సేకరించాలి.
అదెట్లా చేస్తారు?
పారతో 15 నుండి 20 సెంటీమీటర్లు వి ఆకారంతో గుంత తీయాలి. తర్వాత పై పొర నుండి కింది వరకు పక్క భాగం నుండి మట్టిని సేకరించాలి పిన్ని.
అట్లనా? మరి మట్టిని ఒకే చోట నుండి తీసుకోవచ్చా లేదా వేరే చోట నుండి కూడా తీసుకోవచ్చా?
మంచిగా అడిగావు పిన్ని. ఒకే చోట నుండి కాక ఒక ఎకరానికి 8 నుండి 10 చోట్ల నుండి సేకరించవచ్చు.
ఏ ప్రాంతం నుండి అయినా తీసుకోవచ్చా?
లేదు పిన్ని, ఇది అన్ని ప్రాంతాలకి సరిపోదు. ముఖ్యంగా గట్టు దగ్గరి ప్రాంతాల నుండి తీయొద్దు, ఎందుకంటే గట్టు నుంచి నీళ్లు పోతాయి కదా, అందులో ఉండే పోషక లవణాలు గట్టుకు పేరుకుపోతాయి. దాంతో పరీక్ష ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పశువుల పేడ, కంపోస్టు, ఎరువుల కుప్పలు పోసిన చోటు నుండి, ఎప్పుడూ నీరు నిలిచి ఉండే ప్రాంతం నుండి మట్టిని తీయరాదు.
నీకు తెలుసుగా లక్ష్మి, మా భూమి అంతా అన్నీ ఎత్తుపల్లాలే, అప్పుడెలా తీసుకోవాలి?
అలా ఉన్నప్పుడు పిన్ని, భూమిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాలు తీయాలి. ఆ ఒకటి చెప్పడం మర్చిపోయాను పిన్ని, భూమి రంగు వేరుగా ఉన్నప్పుడు కూడా వేరువేరుగా తీసుకోవాలి.
ఆ మట్టిని ఏం చెయ్యాలి లక్ష్మి?
మనం మట్టిని తీసుకున్నాం కదా 8 నుండి 10 చోట్ల నుండి, దాన్నంతా దగ్గరగా చేర్చి బాగా కలిపి 4 సమభాగాలుగా చతురస్ర ఆకారంలో చేయాలి. తరువాత 2 ఎదురెదురుగా ఉన్న భాగాలను తీసేయాలి. ఈ విధంగా చేస్తూ చివరకు 1 కిలో వరకు మన్ను వచ్చే వరకు చేయాలి.
మరి అందులో గులకరాలు గిట్లా ఉంటేను?
మంచి ప్రశ్నే అడిగావు పిన్ని. మట్టిలో ఉండే రాళ్ళు, ఎండిన వేర్లు, ఇతర వ్యర్థ పదార్థాలు లేకుండా జల్లెడ సహాయంతో తీసేయాలి. మళ్ళీ మన్ను తడిగా ఉంటే ఆరబెట్టి చేయాలి.
మరి పొలంలో అక్కడక్కడ వేరే నేలలు ఉంటే, అంటే చౌడు లాంటివి?
భలే అడిగావు పిన్ని. ఒకవేళ చౌడు నేలలు ఉన్నట్టు అనుమానం వస్తే వాటిని వేరే పరీక్షకు పంపాలి. అటువంటి మట్టిని ఇతర ప్రాంతపు మట్టితో కలపవద్దు.
ఈ విధంగా తీసుకున్న మట్టిని ఏం చేయాలి?
దీనిని ఒక ప్లాస్టిక్ సంచిలో గాని పాలిథీన్ సంచుల్లో గాని నింపి సమీపంలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఇంకోటేంటంటే, మన పేరు, భూమి సర్వే నంబరు, గ్రామం, మండలం, మన పంటలో ఏమైనా సమస్యలు ఉంటే, మనం వాడిన ఎరువులు, కొత్తగా ఏమైనా పంటలు వేయాలనుకుంటున్నామా, ఈ సమాచారం మొత్తం 2 కాగితాల్లో రాసి ఒకదాన్ని మట్టితో పాటు సంచిలో వేసి ఇంకోదాన్ని సంచికి జత చెయ్యాలి.
మరి భూసార పరీక్ష కేంద్రానికి పంపుతాము కదా, మళ్ళీ ఎప్పుడు ఫలితాలను తీసుకోవాలి?
వాళ్ళు చెప్తారు పిన్ని, ఇన్ని రోజుల తర్వాత రండి అని. వచ్చిన ఫలితాల ప్రకారం మన నేలలో ఏ పోషకలవణం తక్కువగా ఉందో, అది ఎక్కువగా ఉండే రసాయనాలను పొలంలో వేసుకోవాలి. భూమిలో పోషకాలు ఎక్కువగా ఉన్న వాటిని తక్కువగా వేసుకోవాలి. ఇలా చేస్తే మనం అనుకున్న దానికంటే మంచి దిగుబడి వస్తుంది. ఇంకోటి చెప్పాలా పిన్ని, వేసవి కాలంలో ఏం పంటలుండవు కదా, అప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే వానాకాలంలో గిట్ల తీసుకుంటే దానిలోని పోషక లవణాల శాతం మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మీరు వెళ్ళి భూసార పరీక్షలు చేయించుకుంటే ఫలితాలు మంచిగా వస్తాయి.
ఎంత మంచి మాటలు చెప్పావు బిడ్డా.
ఒక వ్యవసాయ విద్యార్థినిగా ఇది నా బాధ్యత పిన్ని. ఇంకొకటి చెప్పాలా పిన్ని?
ఏంటి బిడ్డా?
మా జగిత్యాల కళాశాలలో కూడా ఈ మట్టి పరీక్ష చేస్తున్నాం తెలుసా?
అవునా, మీరు మట్టి పరీక్ష చేస్తున్నారా?
అవును పిన్ని, మా చివరి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు AELP కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మా సీనియర్ విద్యార్థిని విద్యార్థులు కొన్ని గ్రామాలకెళ్ళి మట్టి నమూనాలను రైతుల నుండి తీసుకుని కొద్ది కాలంలోనే వారికి మంచి భూసార పరీక్ష ఫలితాలనిచ్చారు తెలుసా?
అవునా బిడ్డా, మీరెంత మంచోళ్లే తల్లి. అయితే నాకు ఒక సహాయం చేస్తావా?
ఏంటి పిన్ని?
మన పొలానికి కూడా చేయిస్తావా భూసార పరీక్ష?
తప్పకుండా పిన్ని, మన నేల బాగు కంటే మనకేమీ ముఖ్యం కాదు కదా.
సరే, అయితే పొలానికి వెళ్దామా?
పద పిన్ని, వెళ్దాం.
ఇలా లక్ష్మీ మాటలు విన్న వనజ ఎంతో సంతోషించింది. లక్ష్మి తెలివితేటలకి తెగ మురిసిపోయింది. తన కూతురైన లక్ష్మితో పొలానికి వెళ్లి మట్టిని సేకరించి భూసార పరీక్ష చేయించింది. భూసార పరీక్ష తర్వాత వచ్చిన ఫలితాలను తెలుసుకొని ఏ రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో వాడాలో గమనించి తన పొలంలో సిఫారసు మేరకు రసాయనిక ఎరువులను వాడి మంచి దిగుబడులను సాధించింది. మరి మనం కూడా వనజలాగా భూసార పరీక్షను చేయిద్దామా? సిఫారు చేసిన మేరకు రసాయనిక ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధిద్దామా? మన నేల తల్లిని పరిరక్షించుకుందామా? భావితరాలకు మంచి నేలను అందిద్దామా?
భూసార పరీక్ష చేయిద్దాం, మన నేల తల్లిని రక్షిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, ముందు తరాలకు మంచి నేలనిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, మన నేల తల్లిని రక్షిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, ముందు తరాలకు మంచి నేలనిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, మన నేల తల్లిని రక్షిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, ముందు తరాలకు మంచి నేలనిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, మన నేల తల్లిని రక్షిద్దాం. భూసార పరీక్ష చేయిద్దాం, మన నేల తల్లిని రక్షిద్దాం.
మా నేల తల్లివి నీవే, మా ఇంటికి వెలుగైనావే. నీ మట్టి నమూనాలే మా పంటకి వెలుగైనాయే. నీ చల్లని దీవెనలే ఓయమ్మో. మా ఇల్ల పిల్లకు సంతోషాలే మాయమ్మా, మా ముంగిట నవరతనాలే లేవమ్మా. మా నేల తల్లివి నీవే, మా ఇంటికి వెలుగైనావే. నీ మట్టి నమూనాలే మా పంటకి వెలుగైనాయే. నీ చల్లని దీవెనలే ఓయమ్మో. మా ఇళ్లకు సంతోషాలే మాయమ్మా, మా ముంగిట నవరతనాలే లేవమ్మా. మా ముంగిట నవరతనాలే లేవమ్మా. మా ముంగిట నవరతనాలే లేవమ్మా. మా ముంగిట నవరతనాలే లేవమ్మా.
ఇందులోని పాత్రధారుల పేర్లు జానకి, సుప్రజ, లక్ష్మి, లిఖిత, వనజ, రవలి, వాక్యాత లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్. శ్రోతలకి నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిచే నిర్వహించబడుతున్న చేను కబుర్లు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వ్యవసాయ కళాశాల జగిత్యాల విద్యార్థిని విద్యార్థులచే రూపొందించబడిన వేసవిలో భూసంరక్షణ అనే చిన్న నాటికను విందాం. శివ సీతమ్మకు ఒక్కగానొక్క ముద్దుల కొడుకు. వాళ్ల నాన్న తను తరతరాల నుండి తాతల ఆస్తులైన భూముల్ని దున్నుతూ మంచివారిగా ఊరిలో పేరు తెచ్చుకుంటున్నారు. ఇలా ఉండగా ఎండాకాలం ఒక రోజున శివకి వాళ్ళమ్మ సీతమ్మకి జరిగిన సంభాషణని మనమిప్పుడు వింటున్నాం.
అమ్మా ఎక్కడున్నావే?
ఆ ఏందిరా శివ, వంటగదిలో ఉన్నా.
నేను ట్రాక్టర్ షుక్కి ఫోన్ చేశాను, అతను వస్తే సాయంత్రానికి హనుమండ్ల గుడి దగ్గరున్న బీడు భూమికి ట్రాక్టర్ తీసుకురమ్మన్నాను.
ఈ ఎండాకాలంలో ట్రాక్టర్తో పనెందుకురా నీకు? నీళ్లు కూడా లేవాయే పంటేసేందుకు.
అయ్యో పంట కోసం కాదా అమ్మా.
మరెందుకురా?
దుక్కి దున్నడానికి నమ్మా.
పంటే అంటున్నావు, దుక్కి దున్నుతంటున్నావు, అసలు ఏందిరా నీ లొల్లి?
ఎండాకాలంలో దున్నడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి తెలుసా?
ఏందిరా ఎండాకాలంలో దున్నడం వల్ల లాభాలేంటివి?
చాలా మంది రైతులు వానాకాలం, వేసంగి పంట వచ్చిన తర్వాత పంట అవశేషాలను, కొయ్యలను అలాగే విడిచిపెడతారు. మళ్ళీ వర్షాలొచ్చే వరకు అవి అలానే ఉంటాయి.
అవును మళ్ళా, అవి అట్లనే ఉంటాయి, మరి ఇంకేం చేస్తారా? మరి
చూడమ్మా, అవి అట్లనే ఉంటే ఆ భూమిలో గడ్డి, చీడపీడలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా.
అవునా? మరి దుక్కి దున్నడానికి దీనికి సంబంధమేందిరా?
చెప్తానమ్మా, దీని వల్ల గడ్డి తగ్గుతుంది.
మరి దుక్కి దున్నడానికి దీనికి సంబంధమేందిరా?
చెప్తానమ్మా, దీని వల్ల గడ్డి తగ్గుతుంది, చీడపీడలు తగ్గుతాయి, ఇంకా లోతైన దుక్కులతో తేమ నిలుస్తుందమ్మా.
అసలు ఈ దుక్కి ఎట్లా చేస్తారా?
అదా అమ్మా, పంటలనంతరం వేసవిలో కురిసే అడపాదడప వర్షాలను ఆసరా చేసుకుని ఎంబీ ప్లవ్ అనే పరికరం ఒకటి ఉంటుందమ్మా, దాన్ని ట్రాక్టర్ కు బిగించి దున్నాలమ్మా.
బీడు భూములేనా? వేసవిలో వేరే భూములు కూడా దున్నొచ్చారా?
బీడు భూములే కాదమ్మా, మాగాణులు, మెట్ట భూములు కూడా దున్నవచ్చు.
అవును బిడ్డ, దుక్కి ఎట్లా చేస్తావు?
నేల వాళ్ళకు అడ్డంగా దుక్కి చేసుకోవాలమ్మా.
నేల వాళ్ళకు అడ్డంగానే ఎందుకు బిడ్డ?
అలా చేస్తే భూమికి తేమ ఎక్కువగా పట్టుకుంటుందమ్మా.
అదెట్లా రా శివ?
ఒకవేళ వర్షం పడిందనుకో, దుక్కి వాలుగా చేయడం వల్ల వర్షం నీళ్లు కొట్టుకుపోకుండా భూమిలోకే ఇంకిపోతాయి.
అట్లనా బిడ్డా?
అవునమ్మా. అమ్మా అదే కాక మనం దుక్కి చేసుకునే ముందు చెరువుల పూడిక మట్టి ఉంటుంది కదా, దాన్ని అన్నా లేక గొర్రెల మందను తోలడమన్నా చేయాలి.
అంతేనా? ఇంకేమైనా ఉపయోగాలున్నాయారా?
ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. మేలు చేసే సూక్ష్మ జీవులు, వానపాములు ఎక్కువగా పెరుగుతాయి.
అవును గడ్డి అన్నావు కదరా, మన బీడు భూమిలో తుంగ ఎక్కువ ఉంది కదరా, అది పోతుందా? మరి
తుంగనే కాదమ్మా, కొన్నేళ్లుగా పెరుగుతున్న కలుపు మొక్కలు చనిపోతాయి. ఇంకా దున్నేటప్పుడు ఈ తుంగగడ్డలు బయటపడి ఎండకు ఎండి చచ్చిపోతాయి.
మరి మొన్న వరికి మొగి పురుగు వచ్చిందన్నావు కదా, ఈ దుక్కుల వల్ల అది ఏమైనా తగ్గుద్దా?
ఒక మొగి పురుగే కాదమ్మా, మొన్న వేసిన పంటలో వచ్చిన పురుగుల రోగాల అవశేషాలు కూడా చాలా మట్టుకు ఎండలకి ఎండిపోతాయి. పురుగుల గుడ్లు, కొంగలు, పిట్టలు ఏరుగొని తింటాయి.
ఈ విషయాలన్నీ నువ్వెప్పుడు తెలుసుకున్నావురా?
అదే అమ్మా, ప్రతి బుధవారం నాడు ఆకాశవాణిలో మధ్యాహ్నం 1 గంట నరకు వచ్చే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ విద్యార్థులు నిర్వహించే చేను కబుర్లు కార్యక్రమంలో విని తెలుసుకున్నానమ్మా.
చాలా మంచి పని చేసినవురా.
అలాగే అమ్మా, మన భూమినే కాకుండా చిన్నబాపు, పెద్దబాపు వాళ్లకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా దున్నిస్తున్నారు. ఇలా అందరి భూములు ఒకేసారి ఏసంగిలో దున్నించుకుంటే చాలా మంచిదమ్మా.
సరేరా శివ, చేనుకు పోయి దున్నించి తొందరగా రారా.
సరే అమ్మా, మరి నేను పోయి వస్తాను.
విన్నారు కదా రైతుమిత్రులారా, శివ సీతమ్మ సంభాషణ. మరి మా రైతు సోదరులందరూ కూడా శివలాగే భూ సంరక్షణ పద్ధతులైన వేసవి లోదుక్కుల లాంటి వాటిని ఉపయోగించుకుని చీడపీడలను నివారించుకుని తర్వాత పంట వేసే కాలంలో మంచి దిగుబడులను సాధిస్తారని ఆశిద్దాం. ఇందులోని పాత్రదారుల పేర్లు అమ్మ నందినిరెడ్డి, శివ సంతోష్ కుమార్ మొదటి సంవత్సరం, వ్యాఖ్యాత లక్ష్మీ ప్రసన్న అసిస్టెంట్ ప్రొఫెసర్.
వ్యవసాయ వ్యర్థాల నుండి వంటకు ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. బ్రిక్కెట్ల రూపంలో ఇంధనాన్ని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం కోసం గృహ విజ్ఞాన కళాశాల వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ టి నీరజాను సంప్రదించండి. వారి ఫోన్ నెంబరు 900-051-7050. ఫోన్ నెంబర్ మరొకసారి 900-051-7050.
గత వారం తులసి, కలబంద, పుదీనా, కర్పూరవల్లి, కాకర, గొరింట వంటి ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వారం ఇంకొన్ని ఔషధ మొక్కల గురించి, మరి వాటి విలువల గురించి తెలుసుకుందాం. మొదటగా
బొప్పాయి గురించి తెలుసుకుందాం. పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క, కాయలను కూరకు కూడా వాడుకోవచ్చు. బొప్పాయిలో అధిక పీచు ఉండడం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో కొవ్వును దగ్ధం చేయగల ఎంజైమ్లు ఉండడం వలన గుండెపోటు రాకుండా చేస్తుంది. బొప్పాయిలోని యాంటీ యాసిడ్లు చిన్న వయసులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడుతాయి. బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణకోశంలోని పురుగులు నశిస్తాయి. మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. బొప్పాయి రసం పెద్ద పేగులోని ముఖ్యంగా కోలంలో ఏర్పడిన చీము, జిగురును తొలగించి శుద్ధి చేస్తుంది. కాలే వ్యాధులను అదుపులో ఉంచుతుంది. బొప్పాయిలో శక్తి ఎక్కువగా ఉండడం వలన, విటమిన్లు ఎక్కువగా ఉండడం వలన శరీర బరువు తగ్గిస్తుంది. ఏసి విటమిన్లు అధికంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయితో తయారు చేసిన షాంపూ జుట్టులోని చిండును అదుపులో ఉంచుతుంది. ఇప్పటి వరకు మనం బొప్పాయి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు పోడపత్రి ఔషధ మొక్క గురించి తెలుసుకుందామా? పోడపత్రి తీగ జాతికి చెందిన బహువార్షిక మొక్క. ఇది ప్రకృతి సిద్ధంగా మన రాష్ట్రంలోని అరణ్యాల్లోనూ, పంట పొలాల్లోనూ పెరిగి పొదలపైకి పాగి కనిపిస్తుంది. చిన్న పసుపు పచ్చని పుష్పాలు గుత్తులుగా పూస్తాయి. కాయలు 5-7 సెంటీమీటర్లు పొడుగు కలిగి ఒకే చోట 2 జంటగా మేక కొమ్ములు మాదిరిగా అమరి ఉంటాయి. మామూలుగా దీని ఆకులు చాలా చేదుగా ఉంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది, లేని వారికి చప్పగా అనిపిస్తుంది. ఉన్నతమైన ఔషధ గుణాలు కలిగిన పోడపత్రి మధుమేహులకు పరమ ఔషధం. ఆకులను నమలవచ్చు లేదా కషాయంగా చేసుకుని కూడా తాగవచ్చు. ప్రతిరోజు పోడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహులు రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచుకోవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థను, గర్భాశయాన్ని స్థిరపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతూలం చేసి గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో తోడ్పడుతుంది. ఆస్తమా, చర్మ సంబంధిత వ్యాధులకు కూడా దీనితో చికిత్స చేయవచ్చు. మలబద్ధకం, కాలేయ సంబంధిత సమస్యలను పరిష్కరించే శక్తి పోడపత్రికి ఉంది. పోడపత్రి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకొక ఔషధ మొక్కను గురించి తెలుసుకుందాం. కరివేపాకు. కరివేప బహువార్షిక చెట్టు. సాధారణంగా సువాసన కోసం ఆహారంలో కరివేపాకు ఉపయోగించినప్పటికీ దీనిలో ఔషధ గుణాలు చాలా అధికం. ఉబ్బకాయలు రోజు 10 కరివేపాకులు నమిలితే బరువు తగ్గవచ్చు. కరివేపాకు రసంలో 1 నిమ్మకాయ, చిటికుడు చక్కెర వేసుకుని తాగితే అజీర్తి సమస్య ఉంటే దాని నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిదినం కరివేపాకు పొడి తీసుకోవడం వలన కంటి శ్లూకాల సమస్యను దూరం చేసుకోవచ్చు. వేవిళ్లతో బాధపడుతున్న గర్భవతులు పరగడుపున 1 కప్పు కరివేపాకు రసాన్ని 2 స్పూన్ల నిమ్మరసంతో 1 స్పూన్ చక్కెర కలుపుకొని తాగితే వాంతులు వికారం నుండి ఉపశమనం పొందవచ్చు. ఆపరేషన్లో ఎక్కువ రక్తం పోయిన వారికి కరివేపాకు ముద్దతో కూరలు వండి పెట్టడం వలన ఇనుము అధికంగా లభించి కొత్త రక్తం ఏర్పడుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కరివేప వేప కలిపి ముద్దగా నూరి 1 స్పూన్ ముద్దను 1/2 కప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది. కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానుతాయి. ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేప పసుపు సమానంగా తీసుకొని పొడిగొట్టుకొని రోజు 1 స్పూన్ నెల రోజుల పాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్ళ కింద పూసుకుంటే కంటి కింద వలయాలు మాయమవుతాయి. నీళ్ల విరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి 1-2 స్పూన్లకు 1/2 కప్పు మజ్జిగలో కలిపి రోజుకు 3-4 సార్లు తాగితే వెంటనే తగ్గుతాయి. తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కరివేపాకు గురించి చాలా తెలుసుకున్నాం కదా, మరిప్పుడు మునుగ గురించి తెలుసుకుందామా? మునుగ కూడా చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్కే. ఆకులు కాయలను కూరగా కూడా వాడుతారు. రుచితో పాటు వీటిలో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ. మొదటగా మునుగలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మునుగ ఆకుల రసం ఎదిగే పిల్లలకు టానిక్ లాగా ఉపయోగపడుతుంది. మునుగ రసం పాలతో కలిపి తాగితే ఎముకలు దృఢంగా అవుతాయి. గర్భిణీలు ఈ టానిక్ తాగడం వలన కాల్షియం, ఐరన్, విటమిన్స్ లభిస్తాయి. సుఖప్రసవం జరగడానికి తోడ్పడుతుంది. మునుగ ఆకులకు నీరు ఉప్పు జోడించి ఉడికించిన పదార్థం ఆస్తమా, క్షయ వంటి సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. మునుగలో యాంటీ బాక్టీరియా గుణాలు కలిగి ఉండడం వల్ల దాని సూప్ దగ్గు మరియు చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థ సమస్యల్లో కూడా ఉపయోగపడుతుంది. కలరా, కామెర్లు వంటి వ్యాధులు సోకినప్పుడు మునుగాకులు రసం కొంచెం తేనెతో కలిపి కొబ్బరి నీరుతో రోజుకు 2 సార్లు తాగాలి. మధుమేహులు 1 టీ స్పూన్ మునుగ రసంలో 10 గ్రాములు లావు ఉప్పు కలిపి రోజు 1 సారి తీసుకోవడం వల్ల అతి మూత్ర సమస్య తగ్గుతుంది. ఆకుల రసం మొటిమలపై రాయడం వలన మొటిమలు తగ్గుతాయి, మొహానికి కాంతినిస్తుంది. మునుగాకు మెత్తగా నూరి మరుగుతున్న నీటిలో వేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత దింపేయాలి. కాస్త చల్లారాక వడగట్టి ఉప్పు మిరియాలు పొడి చేర్చి సూపులాగా తీసుకోవచ్చు. మునుగాకు రసం తేనె కొబ్బరి నీరు కలిపి చిన్న కప్పు చొప్పున రోజు 2 లేదా 3 సార్లు తీసుకుంటే నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి. కామెర్లు ఉన్నవారు చెంచా మునుగాకు రసాన్ని 2 చెంచాల కొబ్బరి నీటిలో కలిపి 1 వారం పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా కొలుకుంటారు. మునుగాకు రసంలో చిటికడు ఉప్పు, మిరియాలు పొడి, నిమ్మరసం వేసి పరగొడుపున పుచ్చుకుంటే బడలిక, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. మూత్రంలో మంట, ఉష్ణతత్వం ఉన్నవారు మునుగాకు, క్యారెట్, దోసకాయల రసాలను జత చేసుకుని రోజు 1 గ్లాస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునుగాకు పొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున రోజు భోజనానికి ముందు తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం మునుగాకు గురించి తెలుసుకున్నాం కదా, మరిప్పుడు మరొక ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. మన అందరికి బాగా తెలిసిన, బాగా అందుబాటులో ఉన్న నిమ్మ. నిమ్మ పుల్లని పండ్ల జాతికి చెందిన మొక్క. తక్కువ స్థలంలోనే సులువుగా పెరట్లో పెంచుకోవచ్చు. నిమ్మలో కాల్షియం ఉండటం వలన బహిష్టు ఆగిపోయిన మహిళలకు నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. సూర్యకిరణాలలోని అతి నీల లోహిత కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు శరీరంలోని మెలనిన్ మచ్చలు ఏర్పరుస్తాయి. నిమ్మతొక్కలో దీనిని ఆపగలిగిన పదార్థాలు ఉంటాయి. నిమ్మతొక్కలను నూరి లేపనంగా రాసుకుంటే మచ్చలు రాకుండా అరికట్టవచ్చు. క్యాన్సర్ నివారించగల శక్తి నిమ్మకు ఉంది. నిమ్మలో గల యాంటీ ఆక్సిడెంట్ లెమనాయిడ్స్ క్యాన్సర్ కారక కణజాలను నశింపజేస్తాయి. పనిచేస్తాయి. నిమ్మలో ఫ్లావనాయిడ్స్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ తగ్గించగల గుణం ఉంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ గలవారు ఉదయం నిమ్మరసం తీసుకోవడం మంచిది. అజీర్ణంతో బాధపడే వారెవరైనా సరే కాస్త నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటి వాటికి నిమ్మరసం దివ్య ఔషధం. నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే శరీరం నిగారింపు వస్తుంది. వయసు మీద పడటం వల్ల వచ్చే చర్మ మడతలను నిమ్మకాయ రసం కొంతవరకు నిరోధిస్తుంది. బ్లాక్ హెడ్స్ వంటి వాటిని నిమ్మరసం నివారిస్తుంది. పన్ను నొప్పితో బాధపడుతుంటే కాస్త నిమ్మరసాన్ని నొప్పి పుట్టిన చోట పెడితే వారికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పళ్ళ నుంచి రక్తం కారుతున్నా, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది. గొంతులో తరచూ తలెత్తి ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం నీరు కలిపి పుక్కిస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి ఇబ్బందులు పెట్టవు. నిమ్మరసంతో చేసే నీంబు పానీలో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. నీరసం మగతుగా ఉండడం, ఒత్తిడికి నీంబు పానీ మంచి చికిత్స. ఇప్పటి వరకు నిమ్మ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు జామ గురించి తెలుసుకుందామా? పెరటిలో నేల మీద పెంచగలిగిన దీర్ఘకాలిక వృక్షం. దీని ఆకులలో ఔషధ గుణాలు, పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. 5-6 తాజా ఆకులను 1/2 లీటర్ నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడగట్టి రోజుకు 3 సార్లు పుక్కలు పెట్టాలి. లేదా 4 లేదా 5 తాజా ఆకులను కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా నూరి దానిని నొప్పి కలిగిస్తున్న దంతాలపై రోజుకు 2 సార్లు చొప్పున 3 రోజులు ఆ విధంగా చేయాలి. పంటి నొప్పి, చిగుల వ్యాధి తగ్గుతాయి. 2 లేదా 3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి, దృఢత్వం కూడా చేకూరుతుంది. చెట్టు బెరడు నుండి తీసిన కషాయం సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. అలాగే 5 లేదా 6 ఆకులను నీటిలో మరగ కాంచిన కషాయం వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుండి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్లు చర్యలను వేగవంతం చేస్తుంది. ఆకులతో తయారైన మందులు విరోచనాలు రక్త విరోచనాల నుండి మంచి ఫలితాన్ని ఇస్తాయి. బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎసిడిటీ కలవారు రోజుకో పండును వాడితే మంచిది. పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్కల్ని కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. జామలో కెరటినాయిడ్స్, ఐసోఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. డైటింగ్ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం. జామకాయ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరిప్పుడు ఇంకొక ఔషధ మొక్క గురించి తెలుసుకుందామా? ఆ ఔషధ మొక్కే దానిమ్మ. దానిమ్మ దీర్ఘకాలిక వృక్షం. దీని ఆకులు, బెరడు, పండుపై ఉన్న తొక్కు ఔషధ గుణాలు కలిగి ఉన్న భాగాలు. దానిమ్మ ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను పరగడుపున తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి. దానిమ్మ బెరడు, తొక్కని నీటిలో ఉడికించి వడగట్టి వాటిని కషాయంను తాగిన విరోచనాల నుండి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గి జీర్ణాశయం శుద్ధి అవుతుంది. మధుమేహులు దానిమ్మ పండు తినేటప్పుడు గింజల మధ్య ఉండే సన్నటి చిరుచేదు కలిగిన పొరతో సహా తింటే రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపులో ఉంటుంది. సూర్యకిరణాలు తాకిడి వల్ల చర్మంలోని కొలజిన్ తగ్గిపోతుంది. చర్మం ముందే వార్ధక్యానికి లోనై ముడతలు పడుతుంది. దానిమ్మ పండులోని ఇలాజిక్ యాసిడ్ ను చర్మంపై రాస్తే సూర్యకిరణాలు తాలూకు ప్రభావం నుండి రక్షిస్తుంది. దానిమ్మ సహజ ఆస్పిరిన్ రక్త సరఫరాను తగినంత వేగవంతం చేస్తుంది. 1/2 కప్పు రసం రోజంతా తాగితే గుండె భద్రంగా ఉంటుంది. నీళ్ల విరోచనాలతో బాధపడే వారికి దానిమ్మ రసం మంచి మందు. ఋతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
ఇప్పటి వరకు మనం తులసి, కలబంద, పుదీనా, కర్పూరవల్లి, మందార, కాకర, గోరింట, బొప్పాయ, పోడపత్రి, కరివేపాకు, మునగ, నిమ్మకాయ, జామ, దానిమ్మ ఇలా ఎన్నో ఔషధ మొక్కలు, మరి వాటి విలువల గురించి తెలుసుకున్నాం కదా. ఇవన్నీ చాలా సులభంగా మన పెరట్లో పెంచుకోదగినవే. లేక వీటిని డబ్బాల్లోనూ, కుండీల్లోనూ, సీసాల్లోనూ చాలా సులువుగా పెంచుకోవచ్చు. వీటి కోసం ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. సులువుగా సర్వసాధారణంగా పెంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వీటిని మీ పెరట్లో పెంచుకుంటారు కదూ. ఇక ఇవి పెంచి ఉపయోగించి మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిస్తున్నాము.